ఆస్ట్రాలజీలో ఇప్పటి వరకు మనం పర్సనాలిటీ రే, సోల్ రే అనే రెండు రకాల కిరణాల గురించి చెప్పుకున్నాం. పర్సనాలిటీ రే ఏమో సూర్యుడు ఉన్న రాశిని చెప్తుంది, అంటే మనం భౌతిక జీవితంలో ఏమేమి సాధించాలనుకుంటున్నాం, ఏమేమి చేస్తాం, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వాటిల్లో ఏం చేయదలుచుకున్నాం అది చెప్తుంది పర్సనాలిటీ రే. దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, దాంట్లో వచ్చే సక్సెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ అది మామూలు ఎస్ట్రాలజీ. అలా కాకుండా సోల్ రే అంటే మన జీవుడికి సంబంధించి కిరణం ఏం చెప్తుందంటే, ఈ ప్రస్తుతం ఈ జన్మ తీసుకున్నందుకు అతను ఏం చెయ్యాలనుకుని పుట్టాడు అది ఏంటి తెలుసుకోవడానికి సోల్ రే తెలియాలి. సోల్ రే లగ్నం బట్టి తెలుస్తుంది. ఈ లగ్నం తెలియాలంటే ఖచ్చితమైన టైం ఆఫ్ బర్త్ ఉండాలి మనకు. ఇది కింద సార్ మనం చెప్పుకున్నాం. అందుకని ఈ పర్సనాలిటీ రేలో కానీ సోల్ రేలో కానీ ఏమేమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలియాలంటే రాసుల గురించి తెలియాలి. రాసులు ఏవేంటి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, కుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఇవి 12 రాసులు. ఈ 12 రాసుల లక్షణాలు తెలిస్తే ఏ రాశిలో సూర్యుడు ఉంటే ఆ రాశికి సంబంధించిన పర్సనాలిటీ వర్క్, అంటే పర్సనాలిటీ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉద్యోగం చేస్తాడు, ఎలాంటి చదువు చదువుకుంటే సులభంగా వస్తుంది, ఏ రకమైన వ్యాపారం చేస్తే సులభంగా సక్సెస్ఫుల్గా ఉంటాడు, ఏ రకమైన వాహనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అసలు, అలాగే ఇల్లు ఉంటుందా ఉండదా, అలాగే భార్య లేకపోతే భర్త పిల్లలు, ఈ రకమైన జీవితానికి సంబంధించిన భౌతిక జీవితానికి సంబంధించినంతా కూడా మనకు పర్సనాలిటీ రే అంటే సూర్యుడు ఉన్న రాశి ద్వారా తెలుసుకుంటాం. అలాగే వీటికి సంబంధించకుండా మనకు సాధనకి సంబంధించి మనం లగ్నం ఏ రాశి అయితే ఆ లగ్నం ఉన్న రాశి యొక్క కిరణం ఏదైతే ఉందో ఆ రే ఏదైతే ఫస్ట్ రేనా సెకండ్ రేనా అలాగే 7 కిరణాల్లో ఏ కిరణానికి ఆ రాశి చెందుతుందో దానికి చెప్పిన లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటూ మన సాధనలో ముందుకు వెళ్ళాలి. సాధన అన్నది అందరికీ ఒకలాగా ఉన్నా ఇండివిజువల్గా వాళ్ళు చేయాల్సిన పనులు 12 రాసులకి 12 రకాలుగా ఉంటాయి. ఆ 12 రకాల పనులు ఏంటి అవన్నీ తెలుసుకుంటాం అన్నమాట. దాంట్లో మొట్టమొదటిగా ఫర్ ఎగ్జాంపుల్ కన్యారాశి ఉంది. కన్యారాశిలో మిగతా సాధన అందరికీ గాయత్రి మంత్రం లేకపోతే అందరూ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తున్నా, అందరూ ఇంకా అనుగ్రహమాల మంత్రం చేస్తున్నా, దత్త మంత్రాలు చేస్తున్నా, దత్త ప్రదక్షిణలు చేస్తున్నా, ఇది కామన్ ఎందుకు డెవలప్ అవడానికి. కానీ ఆ డెవలప్ అయిన దాన్ని తన సోల్ రే అంటే తన ఆ జీవి యొక్క కిరణం ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో, కిరణం అన్న రే అన్న శక్తి అన్న ఒకటి, ఆ శక్తికి అనుగుణంగా దాన్ని మలుచుకోవాలి, దానికి అనుగుణంగా చేయాలంటే కన్యారాశి వాడికి అయితే సేవా దృక్పథం ఎక్కువ ఉండాలి, సేవాభావం ఉండాలి. అంటే ఫ్లారెన్స్ నైటింగేల్ చెప్తారు హిస్టరీలో, అలాంటిదనమాట. నర్సింగ్ ఏదైతే ఉందో ఆ నర్సింగ్ ఒకటి, తర్వాత హాస్పిటల్స్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా కన్యారాశి కిందకు వస్తాయి. అలాగే సింహరాశి ఉంటే అక్కడికి సేవ ఉంటుంది తప్ప అది మెడిసిన్ ఇవ్వటం, అంటే మంచి డాక్టర్స్ అందరూ లియోలో ఉంటారు, సింహరాశిలో ఉంటారు. అలాగే హీలింగ్ ఒకటి, హీలింగ్ చేయటం ఇలాంటివన్నీ కూడా సింహరాశిలో ఉంటాయి. కన్యారాశి సింహరాశి పక్కపక్కన ఉంటాయి. కన్యలో ఏమో పూర్తిగా నర్సు, లేకపోతే వైద్యాలయాలు, హాస్పిటల్స్ ఇలాంటివి. లేకపోతే సింహంలోకి వచ్చేసరికి ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అనమాట మెయిన్గా. అలా తేడాలు ఎలాగైతే ఉన్నాయో అదే కనుక కర్కాటక రాశిలోకి వస్తే వాళ్ళు సంగీతం ద్వారా భగవంతుడిని ఆరాధించడం, సంగీతం ద్వారా అందరికీ ఆనందాన్ని చేకూర్చడం, ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీస్ ఇవ్వడం మనం మొదటగా మేషరాశితో మొదలు పెడతాం. మేషరాశిలో మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 12 రాశులు మన శరీరంలో ఈ 12 భాగాలకి సంబంధం ఉంటుందన్నమాట. మీరు అందరూ గురుస్తోత్రం చేస్తారు, గురుపాదకేస్తాం, దాంట్లో మొట్టమొదటి శ్లోకం మేషరాశి తల, రెండో శ్లోకం నోరు, మూడో శ్లోకం కంఠం, అలాగే ఎక్కడెక్కడ రెండుగా చీలిపోదు అక్కడ, నాలుగోది ఏమో ఊపిరితిత్తులు, ఐదోది గుండె, ఆరోది పొట్ట, ఏడోది సీక్రెట్ పార్ట్స్, అలాగ వరుసగా 12 ఏమో పాదాలు. ఈ రకంగా మీనం అనమాట. మొదటిది మేషం తల అయితే 12 మీనం పాదాలు. ఈ మేషరాశి తలని సూచిస్తుంది. తల మనం ఎప్పుడు కూడా ఇలా నుంచుని ఉంటాం కాబట్టి ఎప్పుడు ఆకాశాన్ని సూచిస్తుంది. ఆకాశంలో సూర్యుడు ఉచ్చగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మన నడినెత్తి మీద పడుతూ ఉంటాడు. సరిగ్గా మన తలలో ఉన్న బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం మనలో సూర్యుడి యొక్క ప్రిన్సిపల్ని పట్టుకోవడానికి మనకి ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన ఒక కేంద్రం అన్నమాట. సూర్యుడి శక్తి మనలోకి రావడానికి మనం సహస్రారంలో ధ్యానం చేస్తే మనలో సోలార్ ప్రిన్సిపల్ జాగృతం అవుతుంది. సోలార్ ప్రిన్సిపల్ అంటే మన నేను ఈ దేహం కాదు, నేను భగవంతుడి యొక్క అంశని, నేను ఒక సూర్యుడు ఎలాగైతే మిగతా గ్రహాలకి అన్నిటికీ మూలంగా ఉన్నాడు అలాగే నేను కూడా అనే జ్ఞానం సహస్రారంలో ధ్యానం చేస్తే వస్తుంది. గురువుగారు ఇచ్చిన నేను ఏమిటి పుస్తకంలో ధ్యానాలు కొన్ని ఇచ్చారు మనకు. దాంట్లో వారు ఇచ్చిన మెయిన్ సెంటెన్స్ ఏంటంటే నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అని మీరు ఎంత బాగా భావిస్తే, ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా మీ శరీరం నేను కాదు, నేను సూర్యుడితో సమానమైన వాడిని అనే జ్ఞానం వస్తుంది. సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ ఎలా తిరుగుతూ వాటిలన్నింటినీ తన అధీనంలో ఉంచుకుంటాడు. అలాగే పరిస్థితులన్నీ మీ అధీనంలో ఉంటాయి. పరిస్థితులు, మనుషులు, అలాగే మనం గురువుగారి ఇచ్చిన పనులు చేయడానికో లేకపోతే ఆ గురువుగారికి వారి గురువుగారి ఇచ్చిన పనులు చేయడానికి కావాల్సిన శక్తి అన్నీ కూడా ఆ ఒక సెంటెన్స్ని బాగా ధ్యానం చేయటం వల్ల నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అన్న మన భావన దృఢపడే కొద్దీ వస్తుంది. ఇప్పుడు మనకు ఏ భావంతో ఉంటామంటే మనకి ఏ పేరు పెట్టారో తల్లిదండ్రులు దాంతో మనం ఐడెంటిఫై అయ్యి ఆ పేరుతోనూ ఆ శరీరంతో వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని నేను ఇది, నేను సీతారాం, నేను అరుణ, లేకపోతే నేను తేజ, నేను లేకపోతే కిషోర్, ఇలా ఎలా అనుకుంటున్నాము, అప్పుడు ఏమవుతుందంటే మన ఐడెంటిఫికేషన్ బట్టి మన శక్తి పనిచేయడం మొదలవుతుంది. అలా వదిలేసి నేను సూర్య సమాన శక్తి కేంద్రాన్ని అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. సాధనలో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకోవటం. ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, ఎప్పుడు మర్చిపోతే అప్పుడే డేంజర్. అసలు మృత్యువు లేకుండా ఉండడం అనేదానికి సనస్సుజాతీయం అనే పుస్తకం ఉంది. పుస్తకం అంటే సనస్సుజాతీయం అని భారతంలో నేస్తుంది. సనస్సుజాతుడు, సనత్ కుమారుడు, సనక, సనందన, సనత్ కుమార, సనస్సుజాతులని 4 కుమారులు ఉంటారు. ఇంకో 3 పేర్లు చెప్పరన్నమాట, 7 ఉంటారు వాళ్ళు కూడా, ఎప్పుడూ చిన్నపిల్లల్లాగా ఉంటారు. వారిలో సనస్సుజాతుడు చెప్తాడు ఎప్పుడు నువ్వు మర్చిపోతావో అప్పుడే అది మృత్యువు అని. మర్చిపోవడం అంటే ఏంటి, నేను దేహాన్ని అని గుర్తుండటం, నేను పరమాత్మ యొక్క అంశను, జీవుడిని అని మర్చిపోవడం, అది మృత్యు అంటే. కాబట్టి ఇప్పుడు మనం బతికి ఉండి కూడా ఇవన్నీ గుర్తు లేకపోతే మృత్యువుతో సమానంగా ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళమే. వేరుగా ఇప్పుడు అదంతా గుర్తొచ్చి ఆ సాధన చేసి ఎస్ నేను ఈ బాడీ కాదు అని జ్ఞానం వస్తే అప్పుడు మనం మృత్యువుని జయించినట్టు. ఇవన్నీ కూడా మేషంలో మనకు తలకి మేషానికి సంబంధంలో నడినెత్తి మీద బ్రహ్మరంధ్రంలో సూర్య ప్రజ్ఞని మనం స్వీకరించడానికి వీలుగా ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే రథసప్తమి నాడు రెండు జిల్లేడాకులు పెట్టుకోవాలి. చాలామంది చిక్కుడాకులు కూడా పెట్టుకుంటారు, పర్వాలేదు. కానీ జిల్లేడికి సూర్యుడికి పూర్తి సంబంధం ఉంది. అదేంటంటే ఆ జిల్లేడుకి సంస్కృతంలో పేరు అర్కపత్రం. జిల్లేడు ఆకులకి అర్కపత్రం అంటే అర్కపత్రాలు, అర్క అంటే సూర్యుడు, సూర్యుడు ఆకులు అనమాట అవి. ఆ సూర్యుడి యొక్క ప్రజ్ఞని మనం అందుకోవాలంటే జిల్లేడు ఆకులు నెత్తి మీద పెట్టుకు స్నానం చేస్తే మనం ఆ రోజు సూర్య ప్రజ్ఞని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటామని మన వాళ్ళు అలా పెట్టారు. అందుకని జిల్లేడు ఆకులు నెత్తిని పెట్టుకునే చేయాల్సినాను. అలాగే మామూలుగా సాధన చేసినప్పుడు కూడా సహస్రారంలో ఆ కిరణాలు రిసీవ్ చేసుకుంటున్నానని భావనతో చేస్తే మనలో మేషరాశికి సంబంధించి సూర్యుడికి సంబంధించిన ప్రజ్ఞ మనలో ప్రవేశిస్తుంది. ఇంతకీ మేషరాశి చెప్పే కిరణం మెయిన్గా ఏంటంటే సంకల్పం. సంకల్పం అంటే ఇంగ్లీష్లో మనం విల్ అంటాం. విల్ అలాగే శంబల అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనితో కనెక్ట్ అయినమాట. అది మేషరాశికి సంబంధించి ఒక ఆస్పెక్ట్. ఈ సంకల్పంతో పాటు ఇక్కడ ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సినవి ఏంటంటే ఈ రాశికి సంబంధించినవి. ఇది ఒక చరరాశి అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చరణం అంటే కదలటం. సో ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవు. ఈ రాశి లక్షణాలకు సంబంధించినవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. సంకల్పం అనేది ఒకటి వచ్చిందంటే అది చేయటం మళ్ళీ ఇంకో సంకల్పం, మళ్ళీ ఇంకో సంకల్పం. మామూలుగా మేషరాశిలో అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు పుట్టిన వాళ్ళకి ఓ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. వచ్చేయడంతో పాటు వాళ్ళు లీడర్స్గా ఉండడానికి ఇష్టపడతారు తప్ప ఫాలోయర్స్గా ఉండడానికి ఇష్టపడరు. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా సరే ఫాలోవర్స్గా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే వాళ్ళు పనులు మొదలు పెడతారు, ఇలా చేయి అలా చేయని చెప్తారు తప్ప వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చెప్పుకుంటూ పోవడమే వాళ్ళకి ఆ పని అయిందా లేదా అని అజమాయిషి చేయటాలు ఇలాంటివి ఉంటాయి తప్ప వాళ్ళందరి వాళ్ళు కాళ్ళు చేతులు వాటిల్లో ఆ పనిలో దించి పని చేయడం కష్టపడడం అలాంటివి ఏం కనపడవు. అందుకని ప్లాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఇంకా ఇది అగ్నితత్వ రాశి. అగ్నితత్వం అంటే ఎప్పుడు అలా మండుతూ ఉంటుంది. ఎప్పుడు మండుతూ ఉంటుందంటే అర్థం మన మామూలుగా అగ్ని కాకుండా ఫైర్, కాస్మిక్ ఫైర్లో మనకు అలాగే సీక్రెట్ డాక్టర్లో మూడు రకాల ఫైర్స్ గురించి చెప్తారు. సోలార్ ఫైర్, ఫ్రిక్షన్ బై ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఇంకొకటి మామూలు ఫైర్. ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే రాపిడి వల్ల వచ్చే అగ్ని, అలాగే సోలార్ ఫైర్ అంటే సూర్యుడిలో ఉన్న అగ్ని. తర్వాత ఎలక్ట్రిక్ ఫైర్ అంటారు మూడోది. ఎలక్ట్రిక్ ఫైర్ అంటే కొండలని శక్తి. ఇలాగా మూడు రకాల శక్తులు. బాహ్యంగా మన దేహంలో ఉన్న వేడి అదేమో ఫైర్ బై ఫ్రిక్షన్, అలాగే మన మనసులో ఉన్నది సోలార్ ఫైర్. తర్వాత మనలో కొండలని శక్తిగా జాగృతం కాకుండా అలా ఉన్నది లేదా జాగృతం అయినది ఏదైనా సరే అది ఒక ఫైర్. ఈ రకంగా మూడు ఫైర్స్ ఉంటాయి. ఈ అగ్నితత్వ రాశులు మూడు ఉంటాయి. అవేంటంటే మేషం, సింహం, ధనుస్సు. దాంట్లో మేషం ఒక ఫైర్ గురించి చెప్తుంది. ఈ ఫైర్ ఏం చేస్తుందంటే యాటమ్ని స్ప్లిట్ చేయటం, ఆ యాటమ్ని స్ప్లిట్ చేసిన తర్వాత దాంట్లోంచి వచ్చిన శక్తిని వాడుకోవటం, ఇవన్నిటిని కూడా ఈ మేషరాశి చెప్తుంది. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ ఏ సోలార్ ఫైర్. అంతే తప్ప ఇది కొండల్ని కాదు. కొండల్ని వచ్చేసరికి ధనుస్సు రాశిలో ఉంటుంది కొండల్ని. తర్వాత భగవంతుడి ప్రణాళిక ఏంటి, అసలు భగవంతుడి ప్రణాళిక ఏంటి అంటే అది ఎలా తెలుస్తుందంటే దీనికి కొన్ని స్టెప్స్ చెప్పారు. మహాత్ములు ఏం చేస్తారంటే భగవంతుడి ప్రణాళికని వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించి అది వాళ్ళ శిష్యులకు చెప్తారు. ఆ శిష్యులు ఏం చెప్తారంటే వాళ్ళ శిష్యులకు చెప్తారు. ఆ శిష్యులు ఏం చేయాలంటే జనాలకు చెప్పాలి. అప్పుడు ఏమైంది, ఫోర్ టైర్ సిస్టమ్ వస్తుంది. మొట్టమొదటి భగవంతుడి ప్రణాళిక అనేది ఒకళ్ళు దర్శిస్తారు. అది ఈ భూమి మీద గురు పరంపర చేస్తుంది. ఆ గురు పరంపర చేసిన తర్వాత వాళ్ళు కొందరిని శిష్యులుగా తీసుకుని వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తను కొంతమందిని తయారు చేసి వాళ్ళకి చెప్తాడు. ఈ తయారు చేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. గాయత్రి మంత్రం ఇంటింటికి వెళ్ళాలి. గాయత్రి యజ్ఞాలు విస్తృతంగా జరగాలి. సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం, వాతావరణ కాలుష్యార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనం, సత్ప్రవృత్తుల సంవర్ధనం, ఇదైతే ఏదైతే ఉందో ఇది ప్రణాళిక. ఈ ప్రణాళిక ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. దాన్ని స్వీకరించడం, దాన్ని మనం జనాల్లో తీసుకెళ్ళడం అనే ఈ ప్రాసెస్ మొత్తం ఉంది కదా. ఈ ప్రాసెస్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే మేషరాశి ప్రభావం ఉన్నప్పుడు అవుతుంది. మేషరాశి ప్రభావం ఎలా తెలుసుకుంటామంటే, పచ్చిక బయళ్ళు అంటే ఒక పెద్ద అడవికి వెళ్ళాం, అక్కడ చెట్లు దట్టంగా ఉన్నా కాకుండా ఆఫ్రికన్వి చూపిస్తుంటాడు మనకు టీవీలో, వాటిలో అలా దూరంగా ఖాళీగా సమతల ప్రదేశంలో ఉంటుంది, అక్కడ బాగా గడ్డి పెరిగి ఉంటుంది, అలాంటి చోట మేషరాశి ప్రభావం ఉంటుంది. అలాగే ఎత్తైన కొండలు, ఎత్తైన కొండల దగ్గరకు వచ్చేప్పుడు మటుకు మకరం వస్తుంది. ఇది ప్లెయిన్స్ అంటే ఇది మకరం, సారీ మేషం ప్లెయిన్స్లో ఉంటాయి. అలాంటి చోట ఈ అలాగే ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో అక్కడ ఉంటుంది. జంక్షన్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ పెద్ద జంక్షన్, విజయవాడ పెద్ద జంక్షన్, ఢిల్లీ పెద్ద జంక్షన్, ఇంటర్నేషనల్ జంక్షన్స్ అవి కదా కొన్ని. హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ జంక్షన్, బాంబే, మద్రాస్, కలకత్తా ఇవన్నీ అటు అన్ని రకాలుగా జంక్షన్స్. అలాగే మహాత్ములు దీక్ష ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రదేశాలను ఎన్నుకుని, ఇలాంటి ప్రదేశాలను ఎన్నుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ప్రదేశం కూడా మేషరాశి ప్రభావంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఈ రకమైన వ్యూహం ఏదైతే ఉందో, భగవంతుడి ప్రణాళిక ఏదైతే ఉందో అది చెప్పడం జరుగుతుంది. అందుకని గురువు గారికి వాళ్ళ గురువు గారు కనిపించి హిమాలయాలకి రమ్మన్నప్పుడు ఆయన ఎక్కడ కలిశారు, ఏ సంగమంలో కలిశారా, లేకపోతే ఎలా కలిశారు, అలాంటి పుస్తకం ఒకసారి బాగా చదవండి మళ్ళీ, ఆ ప్రదేశం అంతా మేషరాశి ప్రభావం ఎలా ఉందో కూడా తెలుస్తుంది. కొంచెం మధ్య మధ్యలో మీకు హోంవర్క్ ఇస్తూ ఉంటారు అలాగా. తర్వాత ఇది బేసిరాశి. బేసిరాశి అంటే ఆల్ పాజిటివ్ అనమాట. రాశులన్నింటినీ బేసిరాశి, సరిరాశి, సరిరాశి, బేసిరాశి, ఇలాగా ఒకటి రెండు, ఒకటి రెండు, అలాగా పన్నెండింటిలో ఆరు బేసిరాశులు, ఆరు సరిరాశులు ఉంటాయి. బేసిరాశులన్నీ ఇస్తూ ఉంటాయన్నమాట. పాజిటివ్ సైన్ అంటే అర్థం ఏంటంటే దానిలో ఉన్న శక్తిని ఇస్తుంది. నెగిటివ్ సైన్ అంటే ఏంటంటే ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవడం అనమాట. మేషరాశి పాజిటివ్ సైన్ అయితే పక్కదే ఉన్నది సరిరాశి నెగిటివ్ సైన్, వృషభం తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అలాగే మిథునం బేసిరాశి ఇస్తూ ఉంటుంది, కర్కాటకం తీసుకుంటూ ఉంటుంది, సింహం ఇస్తూ ఉంటుంది, కన్య తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ ఇవ్వటం తీసుకోవటం అలా ఉంటాయన్నమాట. ఇది బేసిరాశి. అలాగే చరరాశికి చరరాశులు ఎన్ని ఉంటాయంటే నాలుగు ఉంటాయి. చరరాశుల్లో మొదటిది మేషం, రెండవది కర్కాటకం, మూడవది తుల, నాలుగవది మకరం. ఈ నాలుగుటిని ఇలాగ ఒక సిలువ ఆకారంగా వేసి మేషం, కర్కాటకం, తుల, మకరం అని రాస్తే ఆ సిలువకి నాలుగు వైపులా ఈ నాలుగు రాశులు ఉంటాయి. ఈ నాలుగు రాశులతో కూడిన సిలువ ఏదైతే ఉందో అది, దీన్ని కార్డినల్ క్రాస్ అంటారు ఇంగ్లీష్లో. చరరాశి మరి తెలుగులో క్రాస్ని క్రాస్ అనాల్సిందే, సిలువ అంటే బాగలేదు. ఈ సిలువ ఏం చెప్తుందంటే, ఈ కార్డినల్ క్రాస్ ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ గాడ్ అని చెప్తుంది. భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడిని తెలుసుకోవాలి అంటే సాధన చేసి మొట్టమొదటగా సాధారణ వ్యక్తి ఎవరైనా సరే మ్యూటబుల్ క్రాస్లోంచి మొదలు పెడతాడు. మ్యూటబుల్ క్రాస్లోంచి జీవితం మొదలు పెడతాడు. మ్యూటబుల్ క్రాస్ అంటే ద్విస్వభావ రాశులు అనమాట. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఇవన్నీ కూడా రెండు రెండు లక్షణాలు కలిగి ఉంటాయి. ద్విస్వభావం, ఒక స్వభావం ఉండదు, రెండు ఉంటాయి. అక్కడి నుంచి ఏమవుతుందంటే మామూలు స్థాయి నుంచి ఇది నాది, ఇది నా కుటుంబం, ఇది నా సామ్రాజ్యం, లేదా ఇది నా బిజినెస్, లేదా ఇది నా అంతా నా నా అని ఏదైతే ఉందో పూర్తిగా సెల్ఫ్ అదైతే ఉందో దాంట్లో ఎక్స్పీరియన్సెస్ సంపాదించి డెవలప్ అవుతూ ఉంటాడు. అది నెక్స్ట్ సైన్, నెక్స్ట్ క్రాస్లోకి వస్తుంది. అది ఫిక్స్డ్ క్రాస్. చాలా చాలా సాధారణమైన జీవితం అంతా కూడా మ్యూటబుల్ క్రాస్ అంటే ద్విస్వభావ రాశులకు సంబంధించిన మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఆ రాశుల ప్రభావంలో, ఆ రాశుల్లో సూర్యుడు ఉండగా ఉన్నవాళ్ళు పర్సనాలిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా కాకుండా ఆ జీవితంలో కొన్ని జన్మలు గడిచిపోతాయి. అలాగా అలాంటి జీవితం గడిచిపోయి ఏంటి లైఫ్కి పర్పస్ ఏమైనా ఉందా అని అప్పుడు అన్వేషణ మొదలవుతుంది అనమాట. అంతవరకు జరగదు. అలా అన్వేషణ ఎప్పుడు మొదలవుతుందంటే వాళ్ళు ఏవో పనులు చేయాలనుకోవడం, కొన్ని అవ్వటం, కొన్ని అవ్వకపోవడం. ఆ తర్వాత చివరికి ఎలా తెలుస్తుందంటే ఇంకా నా చేతిలో ఏం లేదు, అంతా భగవంతుడిదే. ఏ రకంగా అయితే గజేంద్ర మోక్షంలో ఏనుగు చేతులు ఎత్తేస్తుందో, 10,000 సంవత్సరాలు యుద్ధం చేస్తుంది ఏకంగా, ముసలితోటి నీళ్ళల్లో 10,000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆమె బుద్ధి వస్తుంది ఆవిడికి, ఆ ఏనుక్కి నేనేం చేయలేను ఇంకా భగవంతుడే నన్ను రక్షించాలని. అప్పుడు ఆ పద్యం భాగవతంలో ఒకసారి చూడండి, కలడు కలండి అనండి వాడు, కలడు లేడు, అలాంటి డౌట్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఇంత సాధన చేసినా కూడా చాలామంది ఎందుకు ఇవన్నీ వస్తాయంటే, వాళ్ళ శక్తితోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ శక్తికి మించిన పనులు, ఆ శక్తితో అవ్వని పనులు ఎప్పుడైతే మనం ఫేస్ చేయాల్సి వస్తుందో అప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎవరిని అడిగి తెలుసుకుందాం, ఇలాంటి అన్వేషణ ఒకటి మనలో ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభం అయినప్పుడు మనం మెల్లిగా ఈ మ్యూటబుల్ క్రాస్లోంచి ఫిక్స్డ్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్లో ఏవేవి ఉంటాయంటే 4 రాసులు, వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. ఈ 4 రాసుల ప్రభావం వాడి మీద పడుతుంటుంది అన్నమాట. మన మామూలు వ్యక్తి యొక్క శక్తితో పని కానివి ఇంకా ఉన్నాయి, అది ఏమిటో తెలుసుకోవాలి నేను అని ఎవరైతే వాళ్ళ మనసులో ఈ రకమైన ఒక తెలుసుకోవాలి, అన్వేషించాలి అనే భావం వస్తుందో వాళ్ళ మీద ఈ 4 రాసులు పనిచేయటం ప్రారంభం అవుతాయి. అంతవరకు ప్రారంభం కావు, ఉంటాయి ఇలాగా వేరే రకంగా వీడి పర్సనాలిటీనే ఇంక్రీజ్ చేసేటట్టుగా అవి పనిచేస్తుంటాయి. అంటే దాంట్లో ఇప్పుడు పర్సనాలిటీలోనే ఉన్న ఒక మేషరాశి వాడి గురించి చెప్పుకుంటే, వీళ్ళని మిలిటెంట్స్ అనొచ్చు, రూత్లెస్గా ఉంటారనమాట. వాళ్ళు అనుకున్నది చేయకపోతే ఊరుకోరు, పిలిచి చెండాడేస్తారు, ఎవరిని లెక్క చేయరు, వాళ్ళు అనుకున్నది సాధించేందుకు నిద్రపోరు. అడ్డంకులు ఎన్ని వస్తే వాళ్ళకి అంత మంచి హుషారుగా ఉంటుంది, ఆన్సరే నేను దీన్ని దాటాల్సిందే ఒప్పుకోను. ఇవి అలాగే ఈ చరరాశులకు సంబంధించిన దాంట్లోంచి బయటకు వచ్చి ఫిక్స్డ్ క్రాస్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా భగవంతుడి కోసం ఆరాటం, తెలుసుకోవాలన్న తపన, ఇవన్నీ వచ్చి జిజ్ఞాస వస్తుంది. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షవ అని మనకు భగవంతుడు భక్తుల గురించి చెప్తాడు. చెప్పిన దాంట్లో ఈ రకాలు చెప్తాడు. దాంట్లో ఇక్కడ ఫిక్స్డ్ క్రాస్లోకి వచ్చేప్పటికి వృషభం, సింహం, వృశ్చికం, కుంభం ఈ రాశుల ప్రభావంలో ఉంటాడు. అది కూడా దీక్షలు బాగా చేసుకుని తనకు చెప్పిన ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడి జీవితానికి సంబంధించి లగ్నం ఏది చెప్తుందో ఆ రాశికి సంబంధించిన లక్షణాలన్నీ పాటించేవాడు సాధనాపరంగా ముందుకు వెళ్ళినప్పుడు చివరికి మ్యూటబుల్ క్రాస్ దాటి, ఫిక్స్డ్ క్రాస్ దాటి, కార్డినల్ క్రాస్, ఇప్పుడు చెప్పుకుంటాను మేషరాశి, అలాగే కర్కాటక రాశి, తర్వాత తులారాశి, మకర రాశి, ఇవి 4 రాశులకు సంబంధించిన శర లేకపోతే కార్డినల్ క్రాస్లోకి మనిషి ఎంటర్ అవుతాడు. అప్పుడు దీక్షలు తీసుకోవడం ఎలా ఉంటుందంటే హయ్యెస్ట్ దీక్షలు తీసుకుంటారనమాట. అంటే గురువుల స్థాయికి ఆ పైనుంచి ఇంకా ఆ స్థాయికి వెళ్ళేంతవరకు దీక్షలన్నీ కూడా ఈ మేషం, కర్కాటకం, తుల, మకరం వీటి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడే వ్యక్తిగా రూపుదాల్చడం అనేది మొట్టమొదటగా మేషరాశి ప్రభావం వల్ల ఏర్పడుతుంది. శోకామయత అంటే మొట్టమొదటగా భగవంతుడు అనుకున్నట్టు, ఏమిటి నేను ఒక్కడే ఉన్నాను చాలావాది, ఏకోహం బహుశ్యామ, అలాంటి సంకల్పం ఏదైతే ఉందో అది మేషరాశి ప్రభావం. నేను ఒక్కడే ఉన్నాను, సాధన చేసుకుంటున్నాను, ఇంత గురువు గారి కార్యక్రమం ఉంది, నేను ఇన్ని ఆశ్రమాలు పెట్టాలి కాబట్టి నెల్లూరులో కాకివేయంలో అక్కడో ఆశ్రమం పెట్టాను, లేదా గుంటూరులో ఒక ఆశ్రమం పెట్టాను, సెంబళ పెట్టాను, ఇవన్నీ మాస్టర్ అంటుంటే అదంతా ఏ రాశి ప్రభావం వల్ల మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి. అలాగా సంకల్పం గురువుల పని అయినా వ్యక్తిగతమైన పని అయినా మనం ఒక సంకల్పం తీసుకుంటే ఆ టైంకి మనకు తెలియకుండానే మేషరాశి ప్రభావంలో ఉంటాము. మేషరాశి ప్రభావం బాగా ఉండాలంటే మన మీద దానికి సంబంధించిన ప్రదేశాల్లో ఉంటే ఇంకా బాగా ఉంటుంది. దానికి ప్రదేశాలు ఏం చెప్పుకున్నాం, పచ్చిక బయలు బాగా అలా విశాలంగా పచ్చిక బయలు అలాంటి చోట ఉంటే ఆ మేషరాశి ప్రభావం ఇంకా బాగా ఉంటుంది. అలాగే మనలో రెండు ఉంటాయి, రెండు ఉంటామంటే ఏంటంటే భగవంతుడు, జీవుడు. ఈ శరీరంలోనే భగవంతుడు ఉంటాడు, ఈ శరీరంలో మనం ఉంటాం. మనం అంటే అర్థం జీవుడని. ఈ జీవుడు భగవంతుడు ఇద్దరు ఉన్న జీవుడు ఈ మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు. అదే భగవంతుడు ఏం చేస్తుంటాడంటే సాక్షిగా చూస్తూ ఉంటాడు. సాక్షి మాత్రంగా చూడటమే తప్ప ఆయన భగవంతుడు ఏమీ చేయడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే షోడశీ మంత్రం మీ అందరికీ తెలుసు. షోడశీ మంత్రం ఎవరు చేస్తారో సిన్సియర్గా వాళ్ళు సాక్షిగా ఉంటారు. సాధన అంతా కూడా ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే అబ్జర్వర్ యాటిట్యూడ్ అంటారు. మాస్టర్ జ్వాలకులు ఏమంటారంటే అబ్జర్వర్ యాటిట్యూడ్. అదే అబ్జర్వర్ యాటిట్యూడ్ని మనం ఈ షోడశీ మంత్రం ద్వారా ఆ స్థితిలో ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనం అన్నం జరుగుతున్నది గమనించడమే తప్ప మనంతటి మనం పూనుకుని ఏ పని చేయం, దాంట్లో వేళ్ళు పెట్టం, మనకంటూ సంకల్పాలు ఉండకుండా పోయే స్థితి వస్తుంది. అప్పుడేమవుతుంది, గురువుగారి పనో లేకపోతే ఇంకా అలాంటివే దృష్టిలో ఉంటాయి ఎప్పుడు తప్ప మనకంటూ ఒక ఇది సంపాదించుకోవాలి అది చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు మెల్లిమెల్లిగా ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. దాని గురించి కంగారు పడక్కర్లేదు. ఆ రకంగా సాక్షిగా ఉన్న భగవంతుడి యొక్క స్థితి ఏదైతే ఉందో దానితోటి మన చేతనత్వం ఒకటవుతుంది. అలాంటి సాధన షోడశి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ సాక్షిగా ఉన్న భగవంతుడి తత్వాన్ని మనలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పేది మొనాడ్. మొనాడ్ అని మీరు ఎక్కడెక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, మనలో ప్రతి వ్యక్తిలోనూ సాక్షిగా ఉన్న భగవంతుడి దివ్యత్వం ఏదైతే ఉందో అది మొనాడ్ అంటాం. దాన్ని ఇంకా పర్మనెంట్ యాటమ్ అని కూడా అంటారు. ఈ మొనాడ్ యొక్క సంకల్పం ఏంటి, పుట్టే ప్రతి వ్యక్తి ఒక సంకల్పం తీసుకుని భూమి మీదకి వస్తాడట. వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే నేను ఈ సంకల్పం తీసుకున్నాను, నేను ఇవన్నీ చేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ లాగా కాగితం రాసి సంతకం పెట్టి అక్కడ చూపించి భూమి మీదకి వస్తాడు. కానీ తీరా భూమి మీదకి వచ్చేసరికి అవన్నీ ఎగిరిపోతాయి. మళ్ళీ అవన్నీ గుర్తురావాలంటేనే ఈ సాధనలన్నీ గుర్తుకొచ్చి అవన్నీ ఆ సంకల్పాన్ని మళ్ళీ పట్టుకోవాలంటే కష్ట కష్టాలు పడాలి. ఈ సాధనలన్నీ చేయాలి. ఎప్పుడైతే అది తెలిసిందో ఇంకా మిగతా లైఫ్ అంతా తప్పగా ఉంటుంది. అదే అసలు లైఫ్గా ఉంటుంది. గురువుగారి చరిత్రలో అదే 100 సార్లు చెప్తారు. మా గురువు కలిసిన తర్వాత నా వాళ్ళంతా ఎవరు లేరు, నాకు అన్నీ ఈయనే, ఈయనేం చెప్తే అదే చేస్తాను అంటారు. అదనమాట అలాంటి దృఢమైన ఒక నిర్ణయం, దృఢమైన సంకల్పం రావడానికి భగవత్ సంకల్పం ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి వాటిల్లో మనం లీనమవడానికి స్టార్టింగ్ పాయింట్ మేషం. ఇది ఇంకేంటంటే భగవంతుడి ప్రణాళిక, అలాగే లేదా జగద్వ్యూహం ఉన్నాం దాంట్లో అది ఏదైతే ఉందో అదే ఆ జీవి ప్రణాళిక. అంటే వాడికి ఇంకో పర్సనల్ ప్లాన్ అంటూ కానీ పర్సనల్ లైఫ్ అంటూ కానీ ఉండదు. ఎప్పుడు చూసినా అదే వల్ల ఉంటారు. విసిగైదు మీకు అని ఎవరిని అడిగారనుకోండి, నాకు అదే పని, ఎందుకోసమే పుట్టాను అని చెప్తాడు డైరెక్ట్గా. ఏం అనుమానం లేదు. మహాత్ముల చరిత్రలో ఏవి చూసినా వాళ్ళకి పర్సనల్ లైఫ్ పెద్దగా ఉండదు. పర్సనల్ లైఫ్ కాకుండా ఇప్పుడు ఇదే లైఫ్ ఉంటుంది. మానసిక తలంలో గురు పరంపరతో పనిచేస్తూ, అంటే ఇప్పుడు మనకు కొన్ని ప్లేన్స్ ఉన్నాయి అందరికీ మీకు తెలుసు కదా, ఫిజికల్ ప్లేను, తర్వాత ఈ ఫిజికల్ అంటే రెండు వచ్చేస్తాయి. ఫిజికల్ అండ్ ఎదరికి కలిపి ఎదరికి డబుల్ అంటారు. కాబట్టి ఫిజికల్, తర్వాత యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్కు ఇలా ఉంటాయి. యాస్ట్రల్ ప్లేన్ గురించి మాట్లాడకూడదు, అది మంచిది కాదు. కాబట్టి దాని గురించి చెప్పుకోం. మానసిక తలంలో మేషం ప్రభావంగా మొట్టమొదటగా సృష్టించాలి అని కానీ మనం ఒక పని చేయాలని కానీ మనం సంకల్పిస్తాం. ఆ మేషరాశి ప్రభావం వల్ల ఇలా చెయ్యాలి అనుకోవడం మొట్టమొదటి ఎక్కడ జరుగుతుందంటే మానసిక తలంలోనే అవుతుంది. అప్పుడు మానసిక తలంలో అనుకోగానే దానికి ఒక రూప్ వస్తుంది, ఒక ఫామ్. ఆ ఫామ్ వచ్చిన తర్వాత కోరిక. ఆ కోరిక ఎలా వస్తుందంటే వృషభం ద్వారా కోరిక వస్తుంది అంటారు. వృషభం ద్వారా కోరిక రావడం ఏంటి, మేషంలో ఒకటి సంకల్పాలు తప్ప ఇంకేం ఉండవు. వృషభంలో ఏమిటంటే కోరికలు కూడా ఉంటాయి. సంకల్పం అంటే ఇల్లు కట్టాలనేది మాత్రమే సంకల్పం. సపోజ్ అది వృషభంలోకి వచ్చేసరికి అలాంటి ఇల్లు కట్టాలి, ఇలాంటి ఇల్లు కట్టాలి, ఓ 10 అంతస్తులు కట్టాలి, లేదా పెద్ద హవేలీ కట్టాలి, లేదా చిన్నది ఒక హాలు, కిచెను, ప్రేయర్ హాలు ఇలా పెట్టుకుందాం, ఇలాగ రకరకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కట్టాలి అనే సంకల్పాన్ని మాడిఫై చేస్తూ మన కోరికకు అనుగుణంగా ఆ సంకల్పాన్ని ఎలా తీసుకుంటాం అనేది వృషభంలో ఉంటుంది. అలాగే ఈ జీవి పుట్టాలి అని కోరిక సంకల్పం అనుకున్నప్పుడు వెంటనే వాడికి కొన్ని కోరికలు కూడా మొదలవుతాయి. ఆ కోరికలు ఎలా వస్తాయి, కింద జన్మలో ఏమి చేసుకున్నాడు వాటికి అనుగుణంగా వస్తాయి. అసలు కోరిక లేకపోతే జన్మే ఉండదు. కాబట్టి జన్మ రావాలంటే కోరిక ఖచ్చితంగా ఉండాలి. ఆ కోరిక ఏదన్నా అవ్వచ్చు, గురువులు పనిచేయాలనేది కూడా కోరికే. అలాంటిది వృషభంలో ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ దానికి ఏంటంటే ప్రాణశక్తి. దానికి శక్తి ఉంటేనే కదా ఆ సంకల్పం పనిచేసేది. అలాంటి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాణమయ కోశంగా పనిచేసి మిథునం ద్వారా ప్రాణకోశం, ప్రాణమయ కోశం ఆ సంకల్పానికి వస్తుంది. మిథునంలో ఏముంటుందంటే రెండు మన ఈ బ్రాంకై అంటాం, అంటే స్వరపేటికలు రెండు ఉంటాయి, ఈ రెండు రాచుకోవటం వల్లే మనకు మాటలు వస్తాయి బయటికి గొంతులో. దీన్ని అశ్విని దేవతలు అంటారు ఈ రెండింటిని. ఆ రెండు ఏదైతే అశ్విని దేవతలు దేవతలకి వైద్యుడు, వాళ్ళు మనకి శక్తిని ఇస్తూ ఉంటారు. అలాగే అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో, ఆ అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు పార్వతి, లక్ష్మీ నారాయణుడు, అదే బ్రహ్మ సరస్వతి, ఇలాగ రెండు రెండు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పే తత్వం అన్నమాట మిథున తత్వం. ఆ మిథున తత్వం మన సంకల్పానికి ప్రాణమయ కోశంగా పనిచేస్తూ అప్పుడు భౌతికంగా కర్కాటక రాశి ప్రభావం వల్ల అది కనిపిస్తుంది. ఒక ఆలోచన కానీ, ఒక భగవంతుడి సంకల్పం కానీ, అలాగే ఒక మనిషి పుట్టడం కానీ, ఈ నాలుగు రాశుల్లో కర్కాటకం చివరికి వచ్చేసరికి మనిషి పుడతాడు. ఇది ఎప్పుడు అంటే ద వెరీ బిగినింగ్లో అనమాట, మొట్టమొదట సృష్టి జరుగుతున్నప్పుడు జంతు స్థితిలోంచి మనిషి స్థితిలోకి వచ్చేప్పుడు ఇలా జరుగుతాయి. అలా కాకుండా అసలు భగవంతుడు మాత్రం సృష్టి చేసేటప్పుడే మేషరాశిలో సంకల్పం, వృషభరాశిలో ఇంకో ఇలా సృష్టించాలి అనుకోవటం. ఎలా సృష్టించాలి? మనుషులను సృష్టించాలి, జంతువులను సృష్టించాలి, దేవతలను సృష్టించాలి. వీళ్ళందరినీ సృష్టించడానికి ముందర బ్రహ్మను సృష్టించాడు, తర్వాత ఆయన నారదుడిని సృష్టించాడు, సనక సనందనాలను సృష్టించాడు. వాళ్ళెవరో సృష్టించడానికి ఆయనతో సృష్టిలో పంచుకోవడానికి ఇష్టపడకపోయేసరికి వాళ్ళని వదిలేసి ప్రజాపతులను సృష్టించుకున్నాడు. ఆ ప్రజాపతులు ఈ సృష్టి అంతా చేశారు. అలాగే మనని ఎందుకు ఎంచుకున్నారు ఈ వాడికి అర్థం ఉండాలి మీకు. మనిషి కూడా ప్రజాపతులు ఎలాగైతే సృష్టిని ఇంకా ఇంకా అలాగ కంటిన్యూస్గా తీసుకెళ్ళటానికి పనిచేస్తున్నారో, అలాగే ప్రతి మనిషి కూడా ఒక ప్రజాపతిలాగా దక్ష ప్రజాపతి ఉన్నాడు. దక్ష ప్రజాపతి భార్య పేరు ప్రసూతి. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ సృష్టిని బాగా ఎక్స్పాండ్ చేశారు. భగవంతుడి సంకల్పాన్ని స్వీకరించడం, వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఎక్స్పాండ్ చేయటం. అలాగ గురువులు లేకపోతే భగవంతుడు మనని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, మేము ఇచ్చిన సంకల్పాన్ని మీరు ఇలా ఎక్స్పాండ్ చేయండి అంటాడు. అది మన బాధ్యత. ఇది నాలుగు రాశులు ఇలా మన మీద. మొట్టమొదటిగా మేషరాశితో ప్రభావంతో నరజన్మ మొదలవుతుంది, సృష్టి మొదలవుతుంది. అలాగే మనం కూడా ఏదన్నా ఒక ఆలోచన చేస్తే అది మేషంలో సంకల్పంగా, వృషభంలో కోరికగా, మిథునంలో ప్రాణకోశంగా అంటే ప్రాణశక్తిని తెచ్చుకుని కర్కాటక రాశి ప్రభావంతో అది మనకు ఎదురుగుండా కనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టాలి, ఒక ఇల్లు సంపాదించుకోవాలి, లేదా ఒక అపార్ట్మెంట్ కొనాలి, ఒక బిజినెస్ చేయాలి, లేదా ఒక కొత్తది ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా మేషరాశి ప్రభావంలోకి వస్తాయి. ఎప్పుడైతే కర్కాటక రాశి పని చేస్తుందో అది అప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుంది, అంటే సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి నీళ్ళకు సంబంధించి జలరాశి, నీళ్ళు ఉంటాయి కానీ పనులు అవ్వవు. ఇవి కొన్ని దీంట్లో ఉన్నవి. తర్వాత దీనికి ఒక నాలుగు లక్షణాలు చెప్తారు మేషరాశికి. ఆ నాలుగు లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే సంకల్పాన్ని వ్యక్తీకరించడం. ఊరికే సంకల్పం ఉంది అని అనేయటం కాదు, ఐ వాంట్ టు బికమ్ లైక్ దట్, ఏకోహం బహుశ్యామ, అది సంకల్పాన్ని వ్యక్తీకరించడం. ఇది మనందరం కూడా చేస్తుంటాం. ఎంతకాలం ఒక్కళ్ళు ఉంటామండి అంటే అర్థం ఏంటి, ఒక్కళ్ళు ఉండకూడదని, ఒక్కళ్ళు కాకుండా ఇద్దరు అవ్వాలని, ఇలాగా కదా. అది సంకల్పం అంటే సంకల్పాన్ని వ్యక్తీకరించడం అంటే. అది అయిన తర్వాత బీనెస్ లేకపోతే బీయింగ్, దీని గురించి ఏం చెప్తారంటే ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు నేను ఉన్నాను అని తెలుస్తుంది. దాన్ని ఇంకొకళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు, నీ పేరు సీతారామ అని నాకు చెప్పక్కర్లేదు, అలాగే నేను నిద్రపోయి లేచిన వెంటనే నేనున్నానని నాకే తెలుస్తుంది అంతే తప్ప ఇంకోటి వచ్చి నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అని ఎవరికి ఎవరు చెప్పరు. దాన్ని బీయింగ్, అదే ఆ బీయింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞ అని అంటాం. ఇది అయిన తర్వాత రెండవ లక్షణం ఏంటంటే వ్యక్తీకరించే శక్తిని ఉపయోగించుకోవటం. అన్ఫోల్డ్ ద పవర్ టు మేనిఫెస్ట్. మన లోపల చెయ్యాలి అని ఉంది సపోజ్ సంకల్పం, కానీ ఆ చెయ్యాలి అనే సంకల్పం ఒక్కటి ఉన్నంత మాత్రమే సరిపోదు. సృష్టించాలి అని అనుకుంటే అయిపోయింది, ఆ సృష్టించాలనే శక్తి కూడా మేనిఫెస్ట్ అవ్వాలి, అన్ఫోల్డ్ అవ్వాలి. అన్ఫోల్డ్ అవ్వటం అంటే ఏంటి, ఒక మొగ్గ ఉన్నది, తామర మొగ్గు ఉంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో అప్పుడు మెల్లిగా దాని కొంచెం అలా 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 పూర్తిగా వికసిస్తుంది. అలాగే మనలో సంకల్పం బీజప్రాయంగా ఉన్న అది అన్ఫోల్డ్ అయ్యి మొట్టమొదటగా మధురలో గురువుగారు గాయత్రి తపోభూమి పెట్టారు. ఆ తర్వాత గురువుగారికి గురువుగారు ఇచ్చిన వాళ్ళ గురువుగారు ఇచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటే ఇంక ఇప్పటికి చాలు నువ్వు 71లో నుంచి శాంతిగుంజుకి వచ్చాయి. అక్కడ ఇంకా విస్తృతంగా నీ కార్యక్రమాలు చేయొద్దు. యు అన్ఫోల్డ్ యువర్ యాక్టివిటీస్, యు అన్ఫోల్డ్ ది సంకల్ప, అది చెప్పారు. అలాగా నాకు రెండోది ఏంటంటే అన్ఫోల్డింగ్ ది పవర్ టు మేనిఫెస్ట్. మూడోది ఏంటంటే భగవంతుడి కోసం లేకపోతే ఈ జగద్వ్యూహాని కోసం ఏ రకమైన పోరాటం చేయాలన్నా సిద్ధంగా ఉంటారు వీళ్ళు, మేషరాశి వాళ్ళు. ఎలాగంటే శ్రీరాముడు ఉన్నాడు, ఆయన పని ఏంటి బాబు, సీతమ్మను తెచ్చుకోవడం అనేది వంక తప్ప రావణాసురుని చంపడం అసలు పని, రాక్షస భారం భూమి నుంచి ఎత్తేయటం అసలు పని. దానికి ఎవరెవరు సహాయం చేశారు, కోతులు, ఎలుగుబంట్లు, బల్లు, అదే మిగతా కొండముచ్చులు ఇలాంటివన్నీ సహాయం చేసింది, చివరికి కొడత కూడా చేసింది. అలాగా భగవంతుడి కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నవాడు కూడా మేషరాశి ప్రభావంలో ఉన్న లక్షణాల్లో ఉన్నవాడు. అలాగే కృష్ణుడు వచ్చినప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ధర్మస్థాపన కోసం వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు, అన్ని కష్టాలు పడ్డారు. అంటే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాముడి కోసం పనిచేసిన వాళ్ళు అడవుల్లో తిరగాల్సి వచ్చింది, ఎక్కడెక్కడికో వెళ్ళి యుద్ధాలు చేయాల్సి వచ్చింది, వాళ్ళు చావుదెబ్బలు తినాల్సి వచ్చింది. అలాగే కృష్ణుడితో పనిచేసిన వాళ్ళు కూడా అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. కాబట్టి భగవత్ సంకల్పం కోసం మేము పనిచేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్, హాయిగా హ్యాపీగా ఉంటుంది సాధన చేసుకుంటుంటే అని అనుకోక్కర్లేదు. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా పరీక్షలు వస్తాయి, చాలా ప్రలోభాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు రావచ్చు, బాగా డబ్బు రావచ్చు, వాటిలో ప్రభులోభాలు ఎందుకు ఇస్తారంటే అలాగ వచ్చేటట్టు వీడు ఎంతవరకు శక్తిని ఇస్తే నిజంగా దాన్ని నిస్వార్థంగా ఉపయోగించగలడు అని పరీక్షలు అన్నమాట. స్వార్థానికి ఉపయోగించుకుంటే అక్కడితో ఆగిపోతుంది బండి. స్వార్థం లేకుండా పనిచేయటం అనేది విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్, అవి ఎప్పుడూ మనకు బేసిక్గా గుర్తుండాలి. అవి ఉంటే అప్పుడు జగద్వ్యూహానికి పోరాటం అనేది ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని గురువులు వాడుకుంటారు. తర్వాత మనం మన దగ్గర ఉన్న శక్తి ఏదైతే ఉందో దాంతో పనిచేస్తూ ఏకత్వం వైపు నడవటం. మనకు చూస్తే భిన్నత్వమే కనిపిస్తుంది తప్ప ఏకత్వం కనిపించదు. ప్రిజం నుంచి కిరణాలు పంపిస్తే 7 రంగులు కనిపిస్తాయి తప్ప తెల్ల రంగు ఒకటి కనపడదు. అలాగే భూమి మీద చూస్తే రకరకాల జాతులు, ఆ జాతుల్లో రకరకాల మనుషులు, ఆ మనుషుల్లో రకరకాల స్వభావాలు, నానా గందరగోళంగా ఉంటుంది. సృష్టి మొత్తం చూస్తే ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల పక్షులు, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి, ఎన్నో రకాల మనుషులు ఉన్నారు, ఎన్నో రకాల దేవతలు ఉన్నారు, ఇన్ని ఉంటే ఇన్నింటిలో ఒకడున్నాడు వాడిని ఎలాగ చూడటం అనేది అసలైన ప్రశ్న. ఇన్నిట్లోనూ ఉన్నవాడిని చూసే చూపే అసలైన చూపు అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. యః పశ్యతి సపశ్యతి, ఎవడైతే ఇలా చూస్తాడో వాడు చూపే అసలైన చూపు. కాబట్టి ఇప్పుడు మన కళ్ళు ఉన్న క్రైస్ట్ అంటాడు, కళ్ళు ఉన్నవాళ్ళే చూడగలరు, కళ్ళు లేని వాళ్ళు చూడలేరు. అది మామూలుగా మనకు తెలుసు, కళ్ళు లేకుండా ఎలా చూస్తాం. కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అనే కన్ను కావాలి. ఆ జ్ఞానం అనే కన్ను ద్వారా భౌతికంగా వేరుగా ఉన్న అందరిలోనూ ఒక్కడే ఉన్నాడు, అందరిలో వాసుదేవుడు ఒకడే వసించేవాడు అనే జ్ఞానం ఏదైతే ఉందో ఆ రకంగా పనిచేయడం అనేది కూడా మేషరాశిలో ఉన్న ఒక చక్కటి లక్షణం అనమాట. అందుకని మేషరాశిలో ఉన్న 4 లక్షణాలు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. సంకల్పం ఉన్నా సరిపోదు, దాన్ని వ్యక్తీకరించడం అనేది కావాలి. అలాగే నేనున్నాను అనే జ్ఞానం, తర్వాత వ్యక్తీకరించి సంకల్పాన్ని దాన్ని ఉపయోగించుకునే శక్తి, అన్ఫోల్డింగ్ ద పవర్ టు మేనిఫెస్ట్ అది, తర్వాత భగవంతుడి కోసం జగద్వ్యూహాన్ని కోసం ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవడం పోరాటం అనేది ఉంది, తర్వాత ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఎంత కష్టాలు పడ్డారంటే అర్జునుడు సొంత కొడుకుని పోగొట్టుకున్నాడు అభిమన్యుని, చాలా గొప్ప యోధుడు కదా. అలాగే పంచపాండవులు వాళ్ళ కొడుకులు 5 పోయారు. అలాగే చూస్తూ ఉండగానే అందరూ మొత్తం ఎగిరిపోయారు, ఎందుకంటే వాళ్ళందరూ అధర్మం వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్న వాళ్ళు మాత్రం మిగిలేరు. అలాగ వరకు వీళ్ళు పోరాడగలరు అనమాట చివరి వరకు. తర్వాత స్వశక్తితోటి తను చేసే పనులతో ఏకత్వాన్ని దర్శించడం, ఈ 4 లక్షణాలు మేషరాశిలో ఉంటాయి. ఇంకా వీళ్ళకి సూటిగా వెళ్ళిపోవడం, అంటే ముక్కు సూటిగా వెళ్ళిపోతే ఏమవుతుంది, చాలామంది చెప్తుంటారు, నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి అంటే ఎక్కువ మంది విరోధులు ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు వీళ్ళ మాటలకి బాధపడతారా, సంతోషిస్తారా, అలాంటివి ఏం పట్టించుకోరు అనమాట. చెప్పాల్సింది చెప్పడమే. నేను కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. కొండ బద్దలు కొడితే ఏమవుతుందంటే కొండ పగిలిపోతుంది అంతే, వీడికి మటుకు పనులు అవ్వవు, శత్రువులు మటుకు తయారు. అలాగే గమ్యం లేని శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర, అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ ఎనర్జీ ఉంటుంది తప్ప దేని మీద ఎక్కువ పెట్టాలి. ఒక బాణం వేస్తాం, ఎటు వేస్తున్నారంటే బాణం వేయటమే తప్ప ఇవో ఫలానా ఈ ఎయిమ్ ఉంది దీన్ని ఛేదిస్తుంది. ఇప్పుడు రాకెట్ వేశారు మన వాళ్ళు ఇస్రో వాళ్ళు, ఒక చంద్రమండలం వెళ్ళాలి వేశారు, అలాగే కుజుడు దగ్గరికి వెళ్ళాలి ఎవరు వేశారు. అలా కాకుండా మేము ఊరికేనే వేస్తున్నాం అంటే మనం దీపావళి టపాసులు పేల్చినప్పుడు రాకెట్లు వదులుతాం, అలాగే ఎటుపోతుందో తెలియకుండా పోతుంది. అలాంటి ఎటు ఉపయోగించకుండా ఉన్న శక్తి బోల్డ్తో ఉంటుంది వీళ్ళ దగ్గర. కాబట్టి సరైన ఛానల్ చేస్తే అప్పుడు వీళ్ళు పనికి వస్తారు, లేకపోతే కష్టం. అలాగే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు పాటించడం అనేది ఏముండదు, చెప్పుకుంటూ పోవడమే. పిచ్చి బలం ఉంటుంది వీళ్ళకి, అలాగే సాహసం ఉంటుంది. ఎవరో చేయొద్దంటే పట్టుబట్టి అవే చేస్తుంటారు. అలాగే అడ్డంకులను అధిగమించడం, వీటన్నిటినీ చూసి చాలామంది ఏమంటారంటే ఇదొక మిలిటెంట్ సైన్ అంటారు. దీంట్లో మామూలుగా అయితే పర్సనాలిటీ రే కనుక, అంటే సూర్యుడు మేషంలో ఉండగా పుట్టిన వాళ్ళకైతే పోలీసులు, అంటే జులుం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారు, పోలీసులనే ఎక్కలేదు, అంటే హయ్యెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళందరూ నెత్తి మీద దెబ్బలు కొట్టి పని చేయించాలనుకోండి. మేషరాశిలో ఉన్నవాడు అలాంటి పనులు బాగా చేయగలడు. అలాగే ఇందాక చెప్పేసుకున్నాం మనం అణు విస్ఫోటనం. అణు విస్ఫోటనం దగ్గర మటుకు క్లియర్గా మేషరాశి ప్రభావం మీకు తెలుస్తుంది. ఎలాగంటే పోక్రాన్ అని మన దగ్గర రాజస్థాన్లో ఉంది, ఆ పోక్రాన్ దగ్గర చేశారు ఈ యాటమిక్ ఏమంటారు ఎక్స్పెరిమెంట్, బ్లాస్ట్ చేయటం, యాటమ్ బాంబును టెస్ట్ చేశారు మన వాళ్ళు. వాజ్పేయి గారు వచ్చిన వెంటనే చేయించిన పని అది. అదంతా కూడా అలా బయలుగా ఉంటుందన్నమాట, అక్కడక్కడ కాస్త గడ్డి, అదంతా పూర్తిగా మేషం ఆ ప్రదేశం అంతటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాంటి చోటే జరిగింది ఇది, అది ఒక గుర్తు అనమాట. దీంట్లో సూర్యుడు ఉచ్చలో ఉంటాడు, సూర్యుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి అహంకారం కూడా బాగా అవుతుంది. సూర్యుడు ఉచ్చలో ఉంటే మిగతా నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏమీ కనపడవు. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళే ఫస్ట్, ఇంకన్నింటిలోనూ వాళ్ళే, మిగతా ఏమి ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీళ్ళకి బోల్డ్ అండ్ యాక్టివిటీ ఉంటుంది. అలాగే స్ట్రగుల్, స్ట్రగుల్ ఫర్ సక్సెస్, ఊరికే స్ట్రగుల్ కాదు స్ట్రైఫ్, స్ట్రగుల్. ఎంతైనా సరే ఎంత ఓపికన్నా ఉంటుంది దెబ్బలాటానికి, దెబ్బలాడి సాధిస్తారు అన్నమాట చివరికి. దట్ టెండ్స్ టువర్డ్స్ సింథసిస్, సింథసిస్ అంటే డిఫరెంట్గా ఏవైతే వేరీడ్గా కనిపిస్తున్నాయి వాటన్నిటిలో ఏకత్వం, సింథసైజింగ్ అనే లక్షణం, ఏకత్వాన్ని దర్శించడం అనేవి ఈ ఫస్ట్ డేకి సంబంధించిన లక్షణాలన్నీ కూడా మేషరాశి ద్వారా మన భూమికి చేరుతూ ఉంటాయి. మేషరాశి ప్రభావం మనలో సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ రకంగా అయితే ఒక యాటమ్ని స్ప్లిట్ చేస్తే ఎనర్జీ వస్తుందో, అలాగే మన శరీరంలో మేషరాశి ధ్యానం చేస్తే మన శరీరంలో అణువులు కూడా వాటిలో ఉన్న శక్తి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి మన శరీరంలో ఉన్న ఆ శక్తిని గురువుల కార్యక్రమాల కోసం ఉపయోగించగలం. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో బాబు, వీళ్ళు చూస్తే అది గురువుగారి జీవిత చరిత్రలో ఉంటుంది. గమనించండి ఆ సెంటెన్స్ ఏంటంటే, చూడటానికి కోతిలా ఉన్నాడు కానీ హనుమంతుల్లాగా పని చేసి పెడతాడు అని గురువుగారికి, వాళ్ళ గురువుగారు ఇచ్చిన ఒక కామెంట్. అందరు ఋషుల దగ్గరికి తీసుకెళ్తారు గురువుగారిని, వాళ్ళ గురువుగారు తీసుకువెళ్తే అందరూ వీళ్ళని చూసి చాలా ఉత్సాహంతో వాళ్ళ వాళ్ళ గుహల నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు వీటి చూడటానికి అబ్బాయి కోతిలా ఉన్నాడు కానీ హనుమంతుడు, మీరు మీ మీ కార్యక్రమాలు అన్నీ చెప్పచ్చు, ఇతను మీ కార్యక్రమాలు అన్నీ చేసి పెడతాడు అని గురువుగారికి వాళ్ళ గురువుగారు ఒక కితాబు ఇచ్చారన్నమాట, కామెంట్ చేశారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళలో ఎంత శక్తి ఎలా వచ్చింది అని చెప్పుకున్నామంటే, ఆ శక్తి ఎందుకు వస్తుంది, ఎలాగైతే ఒక యాటమ్ బాంబుని పేలిస్తే కొన్ని సంవత్సరాల పాటు శక్తి రిలీజ్ అవుతూ ఉంటుందో, ఆగకుండా ఎలక్ట్రిసిటీ వాడుకోగలము. అలా మనం మేషరాశి ధ్యానాన్ని కరెక్ట్గా చేస్తే మనలో ఉన్న యాటమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మారిస్తే, యాటమిక్ ఎనర్జీ అనే పదాన్ని ఆత్మిక్ ఎనర్జీ అంటాం. ఆత్మిక్ ఎనర్జీ అంటే ఆత్మశక్తి. ఆత్మశక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. గురువుగారి మాటలన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మాట ఏంటంటే ఆత్మశక్తి. అది కూడా గురువు గారికి, వాళ్ళ గురువు గారు చెప్పారు. అందుకని గురువు గారు జీవిత చరిత్ర ఊరికి అలా ఇలా చదవటం కాదు, కొంచెం డీప్గా 24 సంవత్సరాల పాటు 24 లక్షల గాయత్రి పురస్సరణ చేస్తే నీ ఆత్మశక్తి ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది, అందుకని ఈ సాధనా కార్యక్రమం నువ్వు చేపట్టాలి అని చెప్పి గురువు గారికి వారి గురువు గారు చెప్తారు. అది ఆత్మశక్తి అంటే ఆ ఆత్మశక్తిని మనకు ఎవరిస్తారు, సూర్యుడు ఇస్తాడు. సూర్యుడి ద్వారా ఆత్మశక్తి మనకు సహస్రారం ద్వారా మనలోకి చేరుతుంది. సహస్రారం ఈ శరీరంలో మన తలలో ఈ నడినెత్తి మీద ఉంటుంది, ఈ మేషం ముక్కు వరకు మేషం అనమాట, నోరు మళ్ళీ వృషము. దీనికి సంబంధించిన సాధన మనం చేసినప్పుడు మనం అంత శక్తివంతులు అవుతాం. అలాగే పరమాత్మ నుండి జీవిగా వచ్చి మళ్ళీ పరమాత్మ అంశం అయిన ఈ జీవుడు ఆ పై 4 చెప్పుకున్నాం చూసారా, 4 లక్షణాలు ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళ లక్షణాలు, ఆ 4 లక్షణాలను ఉపయోగించుకుంటూ మళ్ళీ తన యొక్క స్వస్థానాన్ని చేరడం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మేషంతో మొదలవుతుంది. నేనేమిటి, వాట్ ఆమే, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, నేనేం చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా కలిగితే అది మేషరాశి ప్రభావమే. అలాగా ఈ మేషంతో మొదలయ్యి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశులు 4 x 30 120 రోజుల పాటు సాధన చేసే ఒక పద్ధతి ఉంది. దాంట్లో మొట్టమొదటి చైత్రమాసంతోనే మొదలవుతుంది. చైత్రమాసం ఎప్పుడు కూడా మేషంతో మొదలవుతుంది. కాబట్టి గురువుగారు చైత్ర నవరాత్రుల్లో మన లఘు అనుష్ఠానం ఇచ్చారు. అలాగే ఇంకో కాస్త పెద్ద 120,000 x 25,000 అనుష్ఠానం, అలాగే సంవత్సరంలో 24 లక్షల అనుష్ఠానం, ఇలాంటివన్నీ మొదలు పెట్టమని 2 పాయింట్లు ఇచ్చారు. ఒకటేంటంటే మేషం, 2 తుల. మేషం ఏమో సంకల్పాలను మొదలెట్టేట్టు చేస్తుంది, తుల ఏం చేస్తుందంటే ఆ సంకల్పాలని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అటు పూర్తిగా మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు, పూర్తిగా స్పిరిచువల్ 100%, ఇంకా ఎవరు పట్టకుండా వెళ్ళిపోయేటట్టు కూడా కాకుండా బ్యాలెన్స్డ్ స్టేజ్ ఏదైతే ఉందో అది తులారాశి చెప్తుంది. 2 కూడా ఇందా చెప్పుకున్నాం మనం, వాడు ఏంటంటే కార్డినల్ క్రాస్లో భాగాలు 2. ఇది ఒక సంప్రదాయం ప్రకారం ఇలాగా 4 నెలల్లో 120 రోజుల్లో చెప్తారు. అలా చేయటం వలన ఏమవుతుందంటే మేషరాశిలో ఉన్న మైండ్, మనస్సు మనోమయం, వృషభ రాశిలో ఉన్న కామమయం, అలాగే మిథున రాశిలో ఉన్న ప్రాణమయం, కర్కాటక రాశిలో ఉన్న అన్నమయం, ఈ 4 కోశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పవిత్రమవుతాయి ఆ సాధన వల్ల. ఈ రకమైన దాంట్లో ముఖ్యంగా శ్రీరామనవమి మనకు చైత్రమాసంలో వస్తుంది, చైత్ర శుద్ధ నవమి. ఆ రోజు రాత్రిని తారారాత్రి అంటారు. తార అంటే తరింపజేసేది. తరింపజేయడం అంటే ఏంటి, ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లేదు అనమాట. గుంటూరులో బస్సు ఎక్కాం, విజయవాడ వస్తాం, హైదరాబాద్లో బస్సు ఎక్కాం, అమలాపురం వెళ్తాం, లేకపోతే ఇక్కడ బస్సు ఎక్కాం, ఢిల్లీలో వెళ్తాం, లేకపోతే ఇక్కడ ప్లేన్ ఎక్కాం, యుఎస్ వెళ్తున్నాం. అలాగే ఒక చోట నుంచి ఒకటి తీసుకెళ్లేది ఏదైతే ఉందో అది తార. ఆ తారకి మంత్రం ఏంటంటే ఓం, ఓంకారమే తార అంటే. ఈ ఓంకారం గురించి ఏం చెప్తారంటే మంత్రాణం తార ఓం. దీనికి సరిగ్గా దాని ఏమంటారంటే మంత్రాణం ప్రణవం సేతు. మంత్రాలన్నింటిలో కూడా సేతు ఏది అంటే, సేతు అంటే రాములు వారు వెళ్తున్నప్పుడు లంకకిను మన ఇండియాకి ఎలా అయితే బ్రిడ్జ్ కట్టారు, సేతు బంధనం, అలాగా మనని సంధించేది ఇంకో దాంతో అనుసంధానం చేసేది ఏదైతే దాన్ని ఓం అంటారు. మంత్రాణం ప్రణవం సేతు, మంత్రాలన్నింటిలో ఓంకారం బ్రిడ్జ్ అన్నారు. అందుకని ఓం అని ఒక అక్షరాన్ని మాస్టర్ ఏం చెప్పారు అందరికీ, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంగా చెప్పారు. ఆ ఓంకారం చేసుకోవడం వల్ల తార అనే శక్తి మనలో పనిచేసి మన అందరినీ ఉద్ధరిస్తుంది. అంతకీ తార అంటే ఏంటో చెప్పుకున్నాం. దీంట్లో ఇంకా ఉన్న విశేషాలు ఏంటంటే భయంకరమైన విపత్తి వచ్చింది. భయంకరమైన విపత్తులు అంటే ఏంటి, ఒక భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అలాగే రష్యాలో పెద్ద భూకంపం, అలాగే స్కైల్యాబ్ పడిపోయి ఎప్పుడో 1978 ఆ ప్రాంతంలో అనుకుంటా స్కైల్యాబ్ పడిపోయి భూమి మీద ఎక్కడెక్కడ పడిపోతుందో అని తల్లరిల్లిపోయారు అందరూ. అది వస్తే ఏమవుతుందంటే యాటమిక్ దీని అంటే రేడియేషన్తో పాటు భూమి మీద పడుతుంది, చాలామంది చచ్చిపోవచ్చు, రకరకాల ప్రమాదాలు జరగచ్చు. అలాగే యాటమ్ బాంబుతోటి యుద్ధాలు, అటామిక్ వార్ఫేర్ ఇలాంటివి జరగవచ్చు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తప్పించాలంటే భయంకరమైన విపత్తులు, రక్షించేది ఈ ఓంకారం. అందుకని ఓంకారాన్ని గ్రూప్గా చేయటం, ఇవన్నీ కూడా ఋషులు ఇచ్చిన ఒక సాధనా ప్రక్రియలు అనమాట. ఈ ఓంకారాన్ని చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఏడుగురు ఒక బ్యాచ్గా 3 ఏళ్ళు 21 ఒక త్రిభుజంగా కూర్చోవాలి. 7 ఇటువైపు 7 ఇటు 7 ఇటు 3 ఏళ్ళు 21 అందరు కలిసి 21 సార్లు ఓంకారం, లేకపోతే 7 సార్లు ఓంకారం, ఇలా ఒక లెక్క అనుకొని రోజు చేస్తూ ఉండాలి. అలాగ ఇదైన తర్వాత భయంకర విపత్తులను రక్షించడమే కాకుండా ఎప్పుడూ మోక్షాన్ని ఇస్తుంది. మోక్షదాయిని, సర్వదా మోక్షదాయిని. మోక్షదాయిని అంటే ఏమన్నా మనకు చిక్కుళ్ళు బంధాలు ఉంటే వాటిని విడగొట్టేస్తుంది. ఇది మామూలు అర్థం, మనని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. మనకు ఈ భౌతికమైన కానీ మానసికమైన కానీ క్లేశాలు ఏవి మన అంటకుండా చేస్తుంది. ఆ తర్వాత విమల జ్ఞానదాయిని, మనకు సరైన జ్ఞానం ఇస్తుంది. సరైన జ్ఞానం అంటే అర్థం రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకోవాలి, భారతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే, అసలు ధర్మరాజు యుద్ధం చేయడం ఎందుకండి, జూదం ఆడటం ఎందుకు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ధర్మరాజు దుర్యోధనుడు తప్పు చేసేయడం వాడిని యుద్ధంలో చంపడం ఎందుకు అని అనవసరమైన ప్రశ్నలు వేస్తారు. అసలు అది మొదటే తప్పు. ఇలాంటివి కాకుండా మనం కావాల్సిన పద్ధతిలో అర్థం చేసుకోవడం అనేది ఉంది చూసారా, అది వేరే జ్ఞానం. కానీ సరైన జ్ఞానం వల్ల వాటిలన్నింటినీ మన పురాణాలను కానీ ఇతిహాసాలు కానీ అర్థం చేసుకునే శక్తి ఓంకారం వల్ల వస్తుంది. అది విమల జ్ఞానదాయిని, అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇంకా అసలైంది ఏంటంటే, ఇంకా వ్యక్తీకరించబడని అలాగే సర్వస్వాన్ని చూసే శక్తిగా ఈ తారని అంటే అమ్మవారిని ధ్యానించాలి. ఓంకారం అంటున్నాం, తార అనే శక్తిగా ఓంకారం మనకు పనిచేయాలంటే, ఓంకారం అంటే ఇంకో రకంగా కూడా పనిచేయచ్చు. ఎలాగా, సత్యము జ్ఞానము ఆనందము, లేకపోతే సత్ చిత్ ఆనందము అనే ఒక దివ్యమైన పరమాత్మ శక్తితోటి నేను అనుసంధానం చేయబడుతున్నాను అని ఓంకారం చేయొచ్చు. కానీ ఇక్కడ తార అనే శక్తిగా మనం ఓంకారాన్ని ధ్యానం చేయాలంటే, ఇంకా వ్యక్తీకరించబడనిది అంటే మన సంకల్పం ఇంకా మనము బయటికి చెప్పలేదు, మనం అలా మనలోనే ఉంది, అది ఇంకా వ్యక్తీకరించబడని అంటే బీజప్రాయంగా ఉందన్నమాట. తర్వాత అన్నిటినీ చూసే శక్తిగా, అన్నిటినీ చూసే శక్తిని ఏమంటారంటే పశ్యంతి వాక్కులో ఏమవుతుందంటే, ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పచ్చు, దాన్ని ఎన్ని రకాలుగా వ్యక్తీకరించవచ్చు అనే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మొత్తం లెక్చర్ కూడా ఒక దేశంలో ఎన్ని భాషలు ఉంటాయి, ఒక 25 భాషలు ఉన్నాయనుకోండి, 25 భాషల్లోనూ చెప్పచ్చు. ఆ 25 భాషల్లోనూ చెప్పటం అనే స్థితి ఏదైతే ఉందో దాన్ని చూడటం అంటాం పశ్యంతి. ఆ పశ్యంతినే ఇంకో భాషలో సవిత అంటారు. మన గాయత్రి మంత్రానికి సవిత దేవత. కాబట్టి ఈ ఓంకారాన్ని ఎలా ధ్యానించాలంటే, నా హృదయంలో అంతర్యామిగా ఉన్న జగన్మాత సవితని, ఇంకా వ్యక్తీకరించబడని దానిగాను సర్వాన్ని చూసేదానిగాను ధ్యానిస్తున్నాను అని ఒక మాట అనుకొని అప్పుడు ఓంకారం చేయాలి. చేస్తే అప్పుడు తారాధ్యానం అవుతుంది. ఇంకా జీవిత ప్రయాణాన్ని మన జీవిత ప్రయాణం అంటే ఏంటి, మామూలుగా మనం జీవించడమే, పుట్టినప్పటి నుంచి మళ్ళీ శరీరం వదిలేసేంత వరకు చేసే ప్రయాణమే జీవిత ప్రయాణం అంటే. మళ్ళీ విడిగా రైలు ఎక్కడం బస్సు ఎక్కడంలా ప్రయాణంలా కాదు, డే టు డే అఫైర్స్ ఏవైతే అవే జరుగుతున్నప్పుడు దీంట్లో మేషంలో ఆ పరమాత్మ శక్తిగా మనలో పనిచేస్తూ ఉంటుంది. ఏంటి పనిచేస్తూ ఉంటుందంటే, ఇందాక చెప్పుకున్నాం సాక్షీభూతంగా ఉన్నది ఏదైతే ఉందో అది ప్రతి వ్యక్తిలో కూడా మేషరాశి ప్రభావంతో మన ఈ శరీరంలో ఎప్పుడూ ఉంటుంది. అలాగే కర్కాటకంలో అది మనశ్శక్తిగా కనిపిస్తుంది. అలాగే తులలో సమతాస్థితి పొందుతుంది. తుల అంటే ఇప్పుడు తక్కడ ఇలా పట్టుకున్నాం, ఇటు ఇటు సమంగా బరువులు వేస్తే ఏమవుతుంది, ఆ మధ్యలో ఉన్న ముళ్ళు అటు కానీ ఇటు కానీ కదలకుండా మధ్యలో ఫిక్స్డ్గా ఉంటుంది, అది బ్యాలెన్స్. అలాంటి బ్యాలెన్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే మకర రాశిలో ప్రవేశిస్తాడు. అదేంటి మధ్యలో రాశులన్నీ ఏమైపోయి అనుకోవద్దు, ఇది మనం కార్డినల్ క్రాస్ గురించి అంటే చరరాశులకు సంబంధించిన క్రాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి ఈ 4 ఉంటాయి. ఈ మేషంలో మొట్టమొదట ఆత్మశక్తిగా సాక్షిగా ఉన్నవాడు తర్వాత కర్కాటకంలో ఆలోచనలతోటి ఉన్న జీవుడై, ఇప్పుడు జీవుడు దేవుడు ఇక్కడే ఉంటాడు అనుకున్నాం. ఆ సాక్షిగా ఉన్నవాడు ఉన్నంతకాలం మనం ఉన్నాం. ఆయన ఎప్పుడైతే తప్పుకోదలుచుకున్నాడో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది అది. ఆ తర్వాత మనోశక్తిగా ఉన్నవాడు త్వరలో సమతాస్థితిని పొంది అక్కడి నుంచి మకరంలో ప్రవేశించినప్పుడు ఒకటి జరుగుతుంది, అదేంటంటే సంకల్పం తీసుకోవడం అనేది. సంకల్పం దేనికి తీసుకుంటాడు? తను పర్సనల్గా డెవలప్ అవ్వడానికన్నా తీసుకోవచ్చు, లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికన్నా తీసుకోవచ్చు, రెండిట్లో ఏదో తీసుకోవచ్చు. ఈ రకమైన పర్సనాలిటీ ప్రయాణం ఏదైతే ఉందో, సారీ ఈ రకమైన ప్రయాణంలో ఏదైతే ఉందో, దీంట్లో భౌతిక జీవితంలో గోల్ రీచ్ అవటం ఒక ఆస్పెక్ట్ అయితే, అది ఎలా వెళ్తాడు? పర్సనాలిటీ రే అంటే సూర్యుడు ఉన్న రాశి ప్రకారం వాడి జీవితాన్ని గడుపుకుంటూ. మళ్ళీ ఇక్కడ ఒక నిమిషం ఆగి చెప్తాను మీకు, ఏ రాశిలో అయినా పుట్టినా కూడా జీవితంలో ఒక గోల్ ఏర్పరచుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మేషరాశి ప్రభావం వల్ల ఏర్పడుతుంది. కర్కాటక రాశి ప్రభావం వల్ల దాని మీద ఓ ఆలోచనలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత ఆలోచనలకి ఎలా చేయాలా ఇలా చేయాలా అని ఈ వేవరింగ్ అంతా పోయి ఒక డెసిషన్కి వస్తాడు. అవి వచ్చి గట్టి సంకల్పం తీసుకుంటాడు, ఎస్ నేను చెయ్యాలి ఏమైనా సరే అని. ఆ ఏమైనా చెయ్యాలనే సంకల్పం మకర రాశి ప్రభావం వల్ల తీసుకుంటాడు. తీసుకుని పర్సనాలిటీ రే ప్రకారం అంటే సూర్యుడు ఉన్న రాశికి సంబంధించిన లక్షణాలు ఏవైతేనో వాటిని ఫాలో అవుతూ జీవితంలో మామూలు భౌతిక జీవితంలో హయ్యెస్ట్ వెళ్ళొచ్చు వాడు. అంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలి అనుకున్నాను, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఉన్నారు నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకున్నాను, నేను ఛాయ్ వాళ్ళని, కానీ ఇదిగో ఈ సమయంలో ఈ దీక్ష ఈ దేశాన్ని ఎలా అయినా సరే నేను స్వాతంత్రం తెచ్చిపెట్టాల్సిందే అని అనుకున్నారు ఎవరు? అరవిందులు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంకల్పాన్ని ఎప్పుడు అనుకున్నా సరే వాళ్ళ మీద మేషరాశి ప్రభావం చూపిస్తుంది. అలాగే మనమందరం ఇప్పుడు గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఈ గ్రూప్లో ఇలాగ స్కైప్లో క్లాసులు తీసుకోవాలి అనుకున్నాం, ఆ క్షణం ఏదైతే ఉందో అప్పుడు ఆ అనుకున్న వాళ్ళ మనస్సు మేషరాశి ప్రభావంలో ఉన్నది. అదే కర్కాటక రాశి ప్రభావంలోకి వచ్చినప్పటికీ ఇలా చేయాలి అలా చేయాలి అనే ఒక మానసిక తలంలోకి వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది ఈ ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత తులారాశిలోకి వచ్చినప్పుడు ఆ మొత్తానికి ఈ కార్యక్రమం అంతానికి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అలా వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మకర రాశి ప్రభావం మన మీద ఉంటే మనం ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక సంకల్పం తీసుకుంటాం, ఆ సంకల్పం మనని పర్సనాలిటీ రే ప్రకారం డెవలప్ చేయొచ్చు, సోల్ రే ప్రకారం భగవత్ సంకల్పానికి అనుగుణంగా డివైన్ ప్లాన్కి అనుగుణంగా మనం పనిచేసేటట్టు మనని ప్రేరేపించవచ్చు. ఈ రకంగా కార్డినల్ క్రాస్ మనని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళే ఒక వీల్ అంటే చక్రం అనమాట, తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలా ఫిక్స్డ్గా ఏమనుకోవు, మేషం అంటే అక్కడ ఉంటుంది వర్షం ఎక్కడ ఉంటుంది అలా అనుకోవద్దు. అయిన తర్వాత ఇంకో పెద్ద మామూలుగా మన జీవితం ఎప్పుడు ఆల్వేస్ ఇట్ ఇస్ ఎ వీల్ రోలింగ్ కదా, ప్రకృతిలో అన్నీ కూడా చక్రీయ గమనంలో ఉంటాయి. సీక్రెట్ డాక్టర్ అని చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పీరియాడికల్, ఎవ్రీథింగ్ ఈజ్ సైక్లిక్. అంటే ఎండాకాలం వచ్చింది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ చలికాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ చలికాలం వస్తుంది, మళ్ళీ వర్షాకాలం. తిరుగుతూ ఉంటే తప్ప ఆగిపో, చైత్రమాసం వచ్చిన తర్వాత మళ్ళీ వైశాఖం వస్తుంది, మళ్ళీ చైత్రమాసం వస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం అయిపోతే ఇంకో సంవత్సరం వస్తుంది, ఈ నెల అయిపోతే ఇంకో నెల అయిపోతుంది, ఈ పౌర్ణమి అయిపోతే అమావాస్య వస్తుంది, మళ్ళీ పౌర్ణమి వస్తుంది. ఇలాగ ఆల్వేస్ ఇట్ ఈస్ పీరియాడికల్ అండ్ సైక్లిక్. దీంట్లో ఏ రకంగా ఈ పెద్ద చక్రంలో మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న మూడు రకాల క్రాసెస్ ఏవైతే ఉన్నాయో, మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, కార్డినల్ క్రాస్, ఇంకో చిన్న చిన్న చక్రాలు లాంటివి అనమాట. అంటే పెద్ద గడియారం ఉంటే దాంట్లో పెద్దగా చక్రం ఒకటి ఉంటుంది, అవి కాక ఇంకా చిన్న చిన్న చక్రాలు చాలా ఉంటాయి. అలాగా ఇవన్నీ అయిన తర్వాత మామూలుగా పర్సనాలిటీ రే ప్రకారం వెళ్తే మనిషి జీవితానికి బద్ధుడైపోతాడు. అలా కాకుండా భగవత్ సంకల్పం వైపు మనిషి సంకల్పం తీసుకుంటే జగద్వ్యూహం వైపు అంటే దివ్య ప్రణాళికకి ఆ బంధాల నుంచి విడిపోతాడు. ఈ రెండింటికి కూడా స్టార్టింగ్ పాయింట్ మేషం. ఈ రకంగా సూర్యుడు మేషంలో ఉచ్చె, కాబట్టి మన జీవితాన్ని కూడా ఉచ్చె వైపు నడపడానికి సూర్యుడు పనిచేస్తాడు. దీంట్లో సాధారణమైన వ్యక్తులందరూ కూడా దీని మీద పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు ఇవల్యూషన్ ఎలా జరుగుతుందో అలా లెబోరియస్గా స్లోగా జరుగుతూ ఉంటుంది, దాన్ని ఈ జీవులు అందరూ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మూడు లోకాల్లోనే ఉంటారు. వాళ్ళు మూడు లోకాలు ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేకపోతే మనం ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, లోవర్ మెంటల్, అది కూడా హయ్యర్ మెంటల్ కాదు. ఆ మూడిట్లోనే జీవితం గడిపేస్తూ ఉంటారు. జీవిత చక్రానికి వీళ్ళు పూర్తిగా బద్ధులు, వీళ్ళు పర్సనాలిటీ లెవెల్లో ఉంటారు. తర్వాత తన ప్రయాణ దిశని మార్చుకోవాలి అనుకుంటున్నాడు శిష్యుడు, వీడు ఐదు లోకాల్లో పనిచేస్తాడు. అంటే భూ, భువ, సువ, జన, ఈ ఐదు లోకాల్లో పనిచేస్తాడు. వీడికి పర్సనాలిటీ ద్వారా వీడి జీవలక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం జీవలక్షణాలు ఏంటంటే, ఒక్కొక్క రాశికి జీవలక్షణాలు వాడి లగ్నం బట్టి ఉంటాయి. ఆ లగ్నం యొక్క లక్షణాలు వాడి నిజ జీవితంలో, భౌతిక జీవితంలో చూపించడం మొదలెట్టాడు. మూడవ ఇదేంటంటే, మూడో చక్రం పెద్ద జీవిత చక్రంలో మూడో ఇంకో చక్రం ఏంటంటే, జీవిత గమనాన్ని తన అధీనంలోకి తీసుకుంటాడు. అంటే పరిణామక్రమాన్ని మన చేతిలో తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక పదేళ్లలో పది జన్మల్లో రావాల్సింది ఈ జన్మలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ దీంట్లోకి వచ్చినప్పుడు అంత జీవితం కష్టమయంగా ఉంటుంది. ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, మీరు భగవంతుని నమ్ముతారు కదా, మీకు ఎందుకు వచ్చిందండి ఈ కష్టం అని అడుగుతుంటారు జనం. వాడు ఎవడు ఇవ్వలేదు, ఈయన ఏం చేశాడంటే తన అధీనంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి ఇంకో రాబోయే 10 జన్మలో, 20 జన్మలో, 100 జన్మల కష్టం అంతా ఇప్పుడే అనుభవించేస్తాడు. అలాగా వీళ్ళు దీక్ష తీసుకున్న వీళ్ళు ఏడు లోకాల్లోనూ పనిచేయటానికి వీళ్ళ జీవితం ఉంటుంది. అప్పుడు ఆత్మ, మనస్సు, శరీరాలు మూడు కూడా అనుసంధానం అయ్యి భగవత్ ప్రణాళికకు అనుగుణంగా వీళ్ళ జీవితాలు నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా మేషరాశిలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. అందుకని మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఈ రకంగా ప్రతి సైన్ గురించి తెలుసుకోవడం, ఆ సైన్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు. నెక్స్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మేషరాశిలో ఉన్న ధ్యానం ఏంటి తెలుసుకుందాం. ఇవాళకి స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. I am connected with all the group of world servants and the masters standing behind. Swasti Pajabhya Paripala Yandam Yayena Magyena Mahim Mahishah Go Brahmanebhya Subhamastu Nityam Lokas Samastha Sukhino Bhavantu. Lokas Samastha Sukhino Bhavantu. Lokas Samastha Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti.